జయమహాకాల్. ఇది December 18, 2004 సాయంత్రం 7 గంటలకు ఒంగోలులో జరిగిన భగవద్గీత కోసేవా లెక్చర్. జయ జయ మహాకాల్.
భగవద్గీత 4వ అధ్యాయం. శ్రీ భగవానువాచ ఇమం వివత్తతే యోగం ప్రోక్తవానమవ్యం వివస్మాన్మన్వేత్రాః మనురిక్ష్వాకవేబ్రవీ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజేషయో విదు సకాలేన మహతా యోగో నిష్టప్తరం తప. మొట్టమొదట ఈ యోగ విద్యను నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడి నుంచి అది మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి చెప్పబడినది. 3 లెవెల్స్ లో యోగ విద్య మనం నేర్చుకుంటాం అని చెప్తున్నాడు. 1 సూర్యుడు, 2 మనువు, 3 ఇక్ష్వాకుడు. ఈ 3 లెవెల్స్ లో పురాతన కాలంలో నేను చెప్పబడినటువంటి యోగ విద్య ఈనాడు నష్టం అయిపోయింది. ఏనాడు గురించి చెప్తున్నాడు? ద్వాపర యుగంలో అద్దెకి చెప్తున్నాడు. అంటే అప్పుడే యోగం నష్టం అయిపోతే ఇప్పుడు ఇంకా నష్టం అయిపోయి ఉంటుంది ఆ కాన్సెప్ట్. క్షయే వాయం మయా త్యజ్య యోగ భక్త పురాతన భక్తో శమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. ఇప్పుడు నేను నీకు చెప్పబడినటువంటి యోగ విద్య. యోగ విద్య ఎందులో చెప్పాడు? సాంఖ్యయోగంగా చెప్పాడు, ఇంకోటి కర్మయోగంగా చెప్పాడు. ఈ సాంఖ్యయోగము కర్మయోగాన్ని మనం ఏం చెప్పుకున్నాము? జ్ఞానము ఆచరణ. సాంఖ్యయోగము అంటే జ్ఞానము, యోగము అంటే యోగి అంటే ఆచరణ. జ్ఞానము ఆచరణకి తేడా అర్థమైంది కదా. జ్ఞానము లేకుండా ఆచరణ చేయొచ్చు, లేకపోతే జ్ఞానం ఉండి ఆచరణ చేయకుండా ఉండవచ్చు. కానీ యోగము అంటే అర్థం ఏంటి? జ్ఞానముతో కూడినటువంటి ఆచరణ. అది నేను సూర్యుడికి చెప్పాను. మొట్టమొదట మొట్టమొదట అంటే ఎప్పుడన్నమాట? సృష్టి ఆదిలో. అంటే యోగ విద్య అనేటటువంటిది సృష్టి కంటే ముందు ఉంది, సూర్యుడి కంటే కూడా ముందు ఉందని అర్థమవుతుంది దాన్ని బట్టి. ప్లస్ ఆ యోగ విద్య ప్రకృతిలో అలా ఉంది అనంతంగా. ఒక్కొక్కసారి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం, ఒకసారి మనం మర్చిపోతూ ఉంటాం. ఆ రహస్యాన్ని నేను మళ్ళీ నీకు ఇప్పుడు చెప్పాను. నేను సయే వాయం మయా త్యజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. 2 కండిషన్స్ ఉండాలి యోగ విద్య తెలియాలంటే. 1 భక్తుడై ఉండాలి, 2 స్నేహితుడై ఉండాలి. భక్తోసిమే సఖాచేతి, ఈ 2 ఇంట్రెస్టింగ్ సాధనాత్మక దాంట్లో ఒక అతి విచిత్రమైనటువంటి సంబంధం అందండి. అర్జునుడు ఉన్నాడు ఫ్రెండ్, హనుమంతుడు ఉన్నాడు దాసుడే కదా. రాముడికి చెప్పడానికి దానికి ఏం సాహసం చేయడు, చెప్పింది చేయటం మాత్రమే. భక్తుడు అన్నమాట అది. హనుమంతుడేమో భక్తుని యొక్క పరాకాష్ట, అర్జునుడేమో స్నేహితుడి యొక్క పరాకాష్ట. కానీ భక్తుడికి జ్ఞానం ఉండాలి, జ్ఞానుడికి భక్తి ఉండాలి. అవి 2 లేకపోతే మిడిమిడి జ్ఞానం అవుతుంది. ఇంత చెప్పాక అర్జునుడికి డౌట్ వచ్చింది. అపస్థోతో జన్మ పరం జన్మ వ్యవస్థత కథమేతద్యదానీయం ప్రమాదో ప్రోక్తవాన్. అంత బాగానే చెప్పామని చెప్పిందంటాను. ఎప్పుడో సూర్యుడు, ఆ సూర్యుడికి నేను ఇప్పుడు చెప్పాను, నువ్వు చెప్పాను అంటే నేను ఎలా నమ్మేది? నువ్వు ఈ మధ్యనే కదా పుట్టావు, ఈ మధ్య కాలంలో నేను నమ్మనన్నా కదా. భగవాన్ వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జన తాని హంవేద సర్వాణి దత్తం వేత్త పరంతప. నువ్వు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము. ఇది మీకు ఆ పదం ఎందుకు చెప్పాడు శ్రీకృష్ణుడు అనేది ఎందుకు అంటే, శ్రీకృష్ణుడితో పాటు అర్జునుడు పుట్టినప్పుడు మన గురువులతో పాటు మనం కూడా పుడుతూ ఉంటాం. ఆయనకి మన పూర్వజన్మ వృత్తాంతాలన్నీ తెలుస్తూ ఉంటాయి, మనకి అవి తెలియదు. అది చెప్తున్నాడు, బహుని మీద తీసాని జన్మ నిటవచార్జున తాన్నే అంబేద సర్వాణి నష్టం వెత్తదంతప. అదోపి సన్ నవ్యయాత్మ భూత నామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామి అధిష్టాయ సంభవామ్యాత్మమాయయా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం శ్రయామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దశరథాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం యోమం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇక్కడ రకరకాలుగా చెప్పుకుంటూ అజుడైనటువంటికి అజోపిస్తన్ అవ్యయాత్మ నాశనము లేనటువంటి వాడినప్పటికీ అజోపిస్తన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరం పంచభూతాలకి కూడా నేను అధిపతిని అయినప్పటికీ కూడా నన్ను నేనే ఒక శరీరంలో లిమిట్ చేసేసుకుంటున్నాను. లిమిట్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు, పరిత్రాణాయ సాధునా వినాశాయం దుష్కృతం. ఇక్కడ సాధువులు దుష్పతులకి మాత్రమే భగవంతుడు వస్తాడు తప్ప ఆయన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళకి భగవంతుడు రాడు అన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాం. అందరికీ భగవంతుడు అక్కర్లే, అది మీరు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకపోతే ఈ యోగ సాధనలో ముందుకు వెళ్ళలేము. ఇది అందరికీ సంబంధించినటువంటి యోగ సాధనం కాదు. ఒంగోలుకి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తే అతను చూడటానికి ఎవరు వెళ్తారు? పొలిటీషియన్ వస్తే, పాట పాడేవాడు వస్తే, ఆ కామన్ సెన్స్ ఇక్కడ కూడా ఉండాలి మనకి. యోగి వస్తాడు అనుకోండి, ఎవరు వెళ్తారు? యోగులు వెళ్ళాలి. కానీ పొలిటీషియన్ వస్తే మనం వెళ్ళామా? వెళ్తాం అంటే కానీ పాలిటిక్స్ లో మనం చెప్పిన మాట వాడు విండు, వాడు చెప్పే మాట మనం విను, మనం వాడికి సలహా ఇస్తే వాడు నవ్వుతాడు కూడా. నీకేం తెలుసు అయ్యా పాలిటిక్స్ నా సలహా ఇవ్వబోతున్నావు, ఇదో భాష వచ్చావు నువ్వు, సరే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చేయగలిగితే ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ చేసి పెడతాను. ఇక్కడ పరిత్రాణాయ సాధున వినాశ అయితే దుష్కృతం, ఈ రెండు పనులకే అవతారం వస్తుంది. సాధువులు అంటే ఎవరు? భగవంతుడే కావాలి అనుకుంటూ జంపలు ఆడిపోతూ ఉంటే, దుర్మార్గులు వాళ్ళని వేధిస్తూ ఉంటే వాళ్ళని సాగుగొట్టడానికి వస్తాడు. ఇంతట వచ్చేది సాధువుల కోసము, పని ఏం జరుగుతుంది? వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని సాగుకొడతాడు, మిగతా వాళ్ళ జోలికి వాళ్ళు వెళ్ళడు. మామూలు వ్యక్తులకి అసలు యోగ విద్య అక్కనే అక్కర్లేదు, భగవంతుడు అవసరమే లేదు అసలు వాళ్ళకి. మన జీవితాలలో భగవంతుడు కావాలనే వెంపర్లాటేం లేదు కదా, ఉందా ఏదైనా బయట? ఇవాళ నేను భగవంతుని చూడలేకపోయాను కనుక ఇవాళ నేను నీరు తాగాను మనుషులు తాగాను, అలాంటిది ఏం లేదు కదా. అలాంటి యావేం లేనప్పుడు ఈ యోగ విద్య, ఈ భగవత్తత్వం యొక్క అవతారం కూడా మీకోసం కాదు అని చెప్పి ఏం చెప్తాడు అంటే, జన్మ కర్మచ నైబిజ్యం యోమయ్యో వ్యక్తి తత్వత. నా జన్మ కర్మల యొక్క ఈ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఫలితాలు వస్తాయి. ఏ ఫలితాలు వస్తాయి? శిక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి. మళ్ళీ శరీరం వదిలేసిన తర్వాత ఈ శరీరంలోకి మాత్రం రాడు, ఇటువంటి శరీరంలోకి మాత్రం రాడు, దివ్యమైనటువంటి శరీరంలోకి వస్తాడు. ఇంతకీ దివ్యమైనటువంటి శరీరం అంటే ఏమిటి అని, ఈ శరీరంలోకి రాడు, దివ్యమైనటువంటి శరీరానికి వస్తాడు. అది పతంజలి యోగ సూత్రాలు శివారులో చెప్తాడు. అంతేత దివ్యమైనటువంటి శరీరాన్ని ఏంటో ఏంటో మనకి ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు, కానీ పతంజలి యోగ శాస్త్రంలో సాధన చేసినప్పుడు ఆ దివ్యమైనటువంటి శరీరాలు ఎవరికి వాడు అప్పటికప్పుడు ఏర్పరచుకుంటాడు, అవసరం లేనప్పుడు ఆ శరీరాన్ని వదిలేసుకుంటాడు తప్ప. ఇలాగ ఒక తల్లి గర్భంలో ఒక తండ్రి ఆధారంగా ప్రకృతి ఆధారంగా రావాల్సినటువంటి అవసరం ఇంకా వాళ్ళకి ఉండదు. ఎవరికి ఉండదు? జన్మ కర్మచ మే దివ్యం. శిష్యుడు యొక్క ఆ దివ్యమైనటువంటి జన్మ దివ్యమైనటువంటి కర్మలు ఎవరైతే తెలుసుకుంటారు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత భవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. ఇక్కడ మరైతే ఆ విధంగా చేయనటువంటి వాళ్ళు ఏమవుతారు? కృష్ణుడే కావాలి, కృష్ణతత్వం మేము అర్థం చేసుకుంటున్నాం, జన్మ కర్మ దాని యొక్క దివ్యత్వాన్ని మేము అర్థం చేసుకుంటే నువ్వు కూడా నాలాంటి వాడివి అయిపోతావు. మళ్ళీ నీకు ఈ మానవ శరీరం ఇలాగ నీకు లభించాల్సిన పల్లె, ఇంకోలాగా లభిస్తుంది మానవ శరీరం, అది వేరే విషయం. దానికి అంతే దివ్య అనేటువంటి పేరు పెట్టాడు. ఆ దివ్యమైనటువంటి మానవ శరీరము భూమి మీద ఇంకా అవతరించే క్షణము వచ్చింది అని చెప్పేదే అరవింద యొక్క సూపరామెంటల్ డిఫెక్ట్. కానీ అది వాళ్ళకి జన్మకర్మక నైదీర్యం. ఇంత నవంబర్ 24, 1926 నాడు అది పృథ్వీ మీద అవతరించేసింది. ఏది? ఆ దివ్యమైనటువంటి శరీరాన్ని పొందగలిగేటటువంటి సంభావ్యత. అందరికీ మాత్రమే కాదు, ఆ డెడికేషన్ చేయగలిగే వాళ్ళు, ఆ సమర్పణ చేసుకోగలిగేటటువంటి వాళ్ళకి మాత్రము ఇదివరకు లాగా కష్టపడక్కర్లే, అది రెడీమేడ్ గా అక్కడ ఉన్నది. మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? దానికి ఏం చెప్తున్నాడు అంటే, గీత రాగ భయ క్రోధ మన్మయ మాముపాసిత. రాగము భయము క్రోధము ఈ మూడు ముందు వదిలేయాలి. రాగము అంటే ఏదో ఒకటి కావాలనేటటువంటి కోరిక. భయము రాదేమో, రాదేమో అని భయం. క్రోధము వచ్చింది ఎవడైనా లాగేసుకుంటే కోపం. ఇక మూడు ఒకదాని మీద ఒకటి కామం యొక్క కోరిక యొక్క స్వరూపాలే. రాగము అంటే తీవ్రమైనటువంటి కోరిక, భయము అంటే పరీక్ష రిజల్ట్ వచ్చేటప్పుడు భయపడతానే ఏమవుతుంది, అది భయం. రాగం అనే కదా పాస్ అవుతుంది, పాస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. వాడికి అసలు టెన్షన్ ఉంటుందా? వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి వాడి రిజల్ట్, వాడు చూసుకోవాలి. ఇంకేదంటే వాడికి భయం లేదు. ఇంకేత ఆ భయం కూడా ఏంటి? కోరికే. క్రోధము లాక్కున్నారు అనుకోండి, మీ దగ్గర ఉన్నది ఏదైనా తీసుకుందాం అంటే కోపం వస్తుంది. ఇంకేత చివరికి మూడో అధ్యాయం చివరిలో చెప్పింది చెప్తున్నాడు, అసలు అన్నిటికీ కారణం ఏంటి అంటే కామము. కామము అంటే కోరిక, ఏ కోరికైనా కావచ్చు. ఇంకేత అది కనుక నువ్వు వదిలేసుకోగలిగితే, వీత రాగ భయ క్రోధ మన్మయ మాం ఉపాశ్రిత, నాలోనే ఉంటూ నన్నునే ఉపాసన చేస్తున్నటువంటి భవో జ్ఞాన తపస సూత మద్భావ బాధ్యత. అంతేత జన్మకర్మ దివ్యత్వాన్ని పొందలేకపోయినా ఈ మార్గంలో మనం వెళ్తూ ఉంటే అనేక మంది జ్ఞానులు, అనేక మంది తపస్సులు కూడా నా వైపు ఏ భావంతో వచ్చారో ఆ భావంతో వచ్చారు అని చెప్తున్నాడు. తర్వాత ఏ యథా మాం ప్రపద్యంతే తాంస దైవ భజామ్యం మమ వర్తమాను వర్తంతే మనిష్యా పాద సర్వజ. ఇంకా నీ భావాన్ని బట్టి రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఏ భావంతో భగవంతు దగ్గరికి వెళ్తావు అంటే నవవిధ భావాలు చెప్పబడి ఉన్నాయి భాగవతంలో. ఏంటది? శ్రవణం, కీర్తనం, మీరు భావాలలో ఏదో ఒక దాన్ని పట్టుకుంటే మీరు ఆ లైన్లో ఉన్నట్టే. అది కాకుండా మీరు ఇంకోటి ఏది చేసినా కూడా మీరు ఆ లైన్లో లేరు. అంటే ఈ తొమ్మిది మీకు గుర్తుండాలి. మొట్టమొదటి ఏంటి అంటే శ్రవణం. ముందు ఇదంతా వినాలి, ఇలా ఉంది అని తెలిస్తే కదా తర్వాత మీరు ఏదైనా చేయగలరు. విన్న తర్వాత దాన్ని మర్చిపోతే, మర్చిపోకుండా ఉంటాను ఏం చేయాలి? కీర్తనం చేయాలి. కీర్తనం తర్వాత ఏం చేయాలి? నిరంతరం దాన్ని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత నాలుగోది పాదసేవనం, దాని తర్వాత అర్చనం, దాని తర్వాత వందనం, దాక్ష్యం, సఖ్యం, లాస్ట్. ఇది తొమ్మిది భక్తులు. ఆ తొమ్మిది లక్ష్మీకిస్తాడు సిద్ధిస్తాయి. నువ్వు ఏమీ కోరుకోలేదు, నన్ను ఏమీ కోరుకోకుండా నాకు సేవ చేసావు కనుక తొమ్మిది ఇచ్చేసాను అన్నాడు. కండిషన్ అక్కడ ఏంటి అంటే ఆవిడ కోరుకోలేదు. అక్కడ మాకు ఆ తొమ్మిది నాణ్యాలు ఇస్తే బాగుందని చాలా మంది అనుకుంటారు. ఆయన ఇచ్చినా నువ్వు దాన్ని నిలుపుకోలేవు, ఆయనే వద్దంటాడే ఇంటి తీసుకుంటే. అంచేత ఏ యథా మాం ప్రపద్యంతే తాంశ దైవ భయామ్యం మమ వర్త్మాను వర్తంతే మనిష్య పార్థ సర్వచ. అంచేత ఇంకా రాబోయేటటువంటి సంవత్సరంలో మెల్లిమెల్లిగా ఈ తొమ్మిది రకాలైనటువంటి శ్రేణులలో మనల్ని మనం వర్గీకరించుకోవాలి. శ్రవణభక్తులు అంటే వింటారు, తప్పేమీ లేదు. ఇప్పుడు టీవీలో వాటిలో మనకి లక్షలాది మంది చూపిస్తుంటారే జనం, వాళ్ళందరూ ఎవరు? శ్రవణ భక్తులు. దాని తర్వాత కీర్తన భక్తులు, దాని తర్వాత స్మరణ భక్తులు, దాని తర్వాత పాదసేవనం చేసేటటువంటి భక్తులు. ఈ పాదసేవనం చేసేటటువంటి వాళ్ళు దేవాలయాలకు వెళ్ళాలి అసలు యాక్చువల్ గా. మిగతా వాళ్ళు దేవాలయాలకు వెళ్ళాల్సిన పనిలే, అనవసరం దేవాలయాలకు వెళ్ళటం వల్ల. కానీ ఇప్పుడు అన్ని భ్రష్టు పెట్టిపోయినట్టే దేవాలయాలు భ్రష్టు పెట్టిపోయినట్టు ఇక్కడ ఏం లేవు అక్కడ. కానీ అంతేత నెక్స్ట్ ఇయర్ నుంచి నేనేమనుకుంటున్నా అంటే భాగవతం మొదలు పెడదామని. ఇలాగే ఒంగోలులో నేనున్నాను అంటే భాగవతం, ఇలాగే డీటెయిల్డ్ గా ఏం పెద్ద లెక్చర్ లాగా చెప్పుకోం కానీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ భాగవతం మనం చెప్పుకున్నప్పుడు ఈ తొమ్మిది రకాలైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం పట్టుకోగలుగుతాం. ఎందుకంటే దాన్ని మళ్లీ 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 మీరు చేసి లాస్ట్ జన్మకర్మచ నేర్జీయం అనేటటువంటి వాడు ఎవడు అంటే ఆత్మ నివేదనం చేసుకున్నటువంటి వాడు, కరిష్యే వచనంతో అన్నటువంటి వాడు. అంతకంటే కిందని యనమండుగురు నో ప్రాబ్లం, వాళ్ళు భక్తులే, వాళ్ళు రకరకాలుగా నా ఏ యథామాం ప్రపద్యంతి నన్ను ఎలాగ వాళ్ళు శ్రవణ భక్తితో పూజ చేశారా, కీర్తన భక్తితో పూజ చేశారా, స్మరణ భక్తితోనా, పాదసేవనం చేశారా, లేకపోతే అర్చన దాస్యం సత్యం అర్థం అది తీసుకోండి. ఇంకా అక్కడ అర్థమైంది కదా, అట్లా ఏ యథామాం ప్రపంచంతి అంటే ఈ తొమ్మిది భక్తులలో ఏ భక్తులుగా నువ్వు చేశావో అది ఓకే. ఒకవేళ నీకు ఈ తొమ్మిది రకాలైన భక్తులు కూడా నీకు అక్కర్లేదు, అయినా పర్వాలేదు. కాంక్షన్ తక్కర్మణ సిద్ధిం యజంతే దేవత శుక్రం మీమానిషే లోకే శుద్ధిర్భవతి కన్మజ కొన్ని నేను మీరు కోరికలతో ఆ దేవతని పూర్తి చేయండి. అంటే డబ్బు కావాలి అంటే లక్ష్మి, విద్య కావాలి అంటే సరస్వతిని. అలాగే కాంక్షన్ తంకర్మణ సిద్ధిం యజంతే దేవత శుక్రం మీమానిషే లోకే శుద్ధిర్భవతి బాధ్యత. ఈ మానవ లోకలలో, ఈ మానవ లోకంలో కర్మల ఫలమును కాంక్షించి దేవతలను పూజించరు, కారణము వారలకు ఆ కర్మ వల్ల కలిగే సిద్ధి త్వరితముగా లభించుతున్నది. దేవతల్ని పూజిస్తే లాభం ఏంటి అంటే మీరు పూజించకుండా వచ్చేటటువంటి ఫలితాలు, పూజ చేసేటటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితాలని రేపు ఎప్పుడైనా స్టాటిస్టికల్ గా కనుక మనం అనాలిసిస్ చేస్తే ఈ దేవ పూజ చేసేటటువంటి వాళ్ళ కోరికలు, పూజ చేయనటువంటి వాళ్ళకంటే కూడా చాలా తొందరగా వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరుతాయని గ్యారంటీ ఇస్తున్నాడు. అంటే కోరికలు కోరుకోవద్దని లేదు, పూజలు చేయొద్దని లేదు, లెవెల్స్ చెప్తున్నాడు. అంటే మొట్టమొదటి భగవంతుడి దగ్గరికి ఎందుకు రావాలి? కనీసం నీకు భౌతికమైనటువంటి కోరికలే ఉంటే ఆ కోరికలు గ్యారంటీగా క్షిప్రం హి మానుషేలు, క్షిప్రం అంటే తొందరగా తీరిపోతాయి. కనుక మీరు ఆ ఎమ్మెల్యేని ఆ ఎంపీని వీణ్ణి వాణ్ణి పట్టుకునే బదులు మీరు దేవతని కనుక కరెక్ట్గా పట్టుకోగలిగితే మీ కోరికలు తీరిపోతాయి మొదటిది. మిగతాది ఏంటి? ఎనిమిది రకాలైనటువంటి భక్తులు. లాస్ట్ ఏంటి? జన్మకర్మ తెలుసుకున్నటువంటి వాళ్ళు తొమ్మిదో రకం. దీనికి ఈ లోకల్లో చాతుర్వణ్యం మయ సుష్వ గుణ దర్శిష్టం గుణ కర్మ విభాగత సస్యకర్తార మహిమాం విద్య కర్తార మవ్యం ఓ అర్జున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు వర్ణముల సముదాయమును గుణకర్మ విభాగమును అనుసరించి నా చేత రచింపబడినది. ఈ విధమైన సృష్టి రచనకు కర్త నేనే అయినను, ఈశ్వరుడును నాశరహితుడను నన్ను నిజముగా అకర్తగా నీవు తెలుసుకొనము. ఈ కర్త అకర్తల గందరగోళం మనం పడవద్దు. ఇంకంటే కర్త అకర్తల గందరగోళం మనకి ఇచ్చినే ఎంత చదువుకున్నా అది వాదాడంబరమే అవుతుంది కనుక ఆ విషయం మనం మాట్లాడుకోవద్దు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటి, నాలుగు రకాలైనటువంటి జాతుల్ని నేను మనుషుల్ని సృష్టించాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. కానీ అది ఏం చెప్పాడు, పుట్టుకతో కాదు, నీకు ఉండేటటువంటి క్యాస్ట్ నువ్వు పుట్టుకతో అవ్వవు, నీ కర్మల వల్ల అవుతావు. అది మర్చిపోయి ఇప్పుడు ఎంత గందరగోళం చేస్తున్నాం మనం, చేసుకుంటున్నాం ఇప్పుడు, అదే చేస్తున్నాం ఇప్పుడు. దాన్ని పీక్కోలేక చూస్తున్నాం అంటే అది పీక్కోలేక చేస్తూనే ఉంటాం. భగవద్గీత స్పష్టంగా అర్థం చేసుకునే మానవ జాతి వచ్చి నాలుగు రకాలైనటువంటి మనుషులు తప్ప ఐదో రకమైనటువంటి మనిషి ఉండడు. మొదటి రకం ఏంటి? జ్ఞానం మీద ఆసక్తి కలవాడు. రెండవ రకం ఏంటి? బలం మీద ఆసక్తి కలవాడు. మూడో రకం ఏంటి? ధనం మీద ఆసక్తి కలవాడు. నాలుగో రకం ఏంటి? నాకు ఈ గొడవ అంతా అక్కర్లేదు, మీకు సేవ చేస్తూ ఉంటాను. డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు, విద్య ఉన్నవాడు విద్య ఇస్తాడు, బలం ఉన్నవాడు బలం ఇస్తాడు. లేక 3+1, విద్య మాత్రమే ఉండి విద్యనివ్వగలిగేవాడు బ్రాహ్మణుడు, టీచర్. వాడు ఏ క్యాస్ట్కి అని ఏం కాదు, వాడు సంపాదించుకునేది ఇతరులకు చదివి చెప్పే. చదివి చెప్పే వాళ్ళందరూ బ్రాహ్మణ్స్ అనుకోవాలి తప్ప, ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్ మనం స్పష్ట చదువు తిరిగి అర్థం ఏంటంటే చెప్పగలగాలి మనుషులకి, బాబు ఈ క్యాస్ట్ ఇస్తాం ఎందుకు పనికి రాదు. క్షత్రియుడు బలం, గుండాలు వీళ్ళు బలం ఉపయోగించి అది అవసరమే. మూడవదే వీళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చేవాడు వైశ్యుడు, కాబట్టి ఏది కావాలో అది అందజేస్తాడు. ఇందులో నాలుగో వాడు వీళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాడు, వీళ్ళ పనులు చేసుకుంటాడు. ఇది కాక ఐదో రకమైన మనిషిని ఎవరినైనా నేను చూపించండి, చూపించగలరా? నెల ఎవరినైనా పేరు పెట్టి ఇదిగో ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఈ నాలుగింట్లో పడదండి, వాడికి ఇంకో కొత్త ఏరియా పెట్టాలి చెప్పగలగా? వేరుగా ఏదో ఒకటైనా చేస్తా ఉండాలి, లేకపోతే అన్ని చేసేస్తూ ఉండాలి వాడే, అదే హెల్ప్. కానీ వీరబ్రహ్మం గారు ఐదో వాడిని కూడా కనిపెట్టాడు. వాడు ఏం చెప్పాడు, అసలు ఈ నాలుగు లేనటువంటి జాతులు ఇష్టం అవుతుంది, ఇప్పుడు మనం అందరం ఈ నాలుగు లేని జాతులే, మనం అందరం పంచములే. పంచములు రాజ్యం వెళ్తాడు అని చెప్పాడు కదా. పంచములు అంటే ఏంటి? విద్య విద్య కోసం తరవడు, బలం బలం కోసం ఉపయోగించడు. ఇంకా బలం దేనికోసం ఉపయోగించాలి? రక్షించడానికి ఉపయోగించాలి. వైశ్యుడు ఏం చేయాలి? వనరుల్ని వినియోగించాలి. పూర్వకాలంలో అయితే శ్రేష్ఠులు అనేవారు. రాజు కూడా డబ్బు అవసరం వస్తే వాడిని అడగాల్సిందే, వైశ్యుడిని అడగాల్సిందే, శ్రేష్ఠులు అనేవారు నగర శ్రేష్ఠులు. అంటే ఈ కాన్సెప్ట్స్ స్పష్టంగా అర్థం చేసుకోగలగటానికి భగవద్గీతను ఈ దృష్టిలో అర్థం చేసుకుని మన జీవితాలు అలా మారాలి. ఇంకా మనం క్యాస్ట్ సిస్టమ్ అది ఏం మాట్లాడకూడదు. కానీ అక్కడ కూడా మళ్ళీ నాలుగు ఉండవచ్చు. తండ్రి ఉన్నాడు, చిన్నపిల్లవాడికి మట్టి అది అంటుంటే తీసి కడుగుతూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుడు వాడికి పాఠం చెప్తాడు, బ్రాహ్మణుడు వాడిని కూడా కొట్టబోతూ ఉంటాడు, రక్షిస్తాడు. అప్పుడు క్షత్రియుడు వాడికి కావాల్సిన వస్తువు ఏదో ఇస్తాడు, అప్పుడు వైశ్యుడు. అని చెప్పి అందరూ అన్నీను ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటానికి ఎప్పుడు చూద్దాం మనం ఎప్పుడైనా దాన్ని చేయగలుగుతామేమో. చాతుర్ వల్యం మయా సృష్వా గుణ కర్మ విభాగత తక్షకర్తార మహిమాం విద్య కర్తారం అవ్యయం నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫల స్పృహ ఇది మామ్యోభి జానాతి కర్మ భేదనస బధ్యతే. మనకు అర్థం కానీ ఒక సెంటెన్స్ ఏం చెప్పాడు అంటే, నేను పనులు చేసేస్తూ ఉంటాను కానీ ఆ పనులు నాకు అంటవు, అంతటి కర్మఫలాలు కూడా నాకు రావు, అది బాగా చెప్పాడు అనుకుని వదిలేకపోయాడు. ఇందుకు ఎలా అందని మనం ఆలోచించద్దు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వై రతము ఉచ్చి కురు కర్మే తస్వాత్వం పూర్వై పూర్వతరం కృతం. అంత ఎందుకయ్యా బాబు ఇంత లెక్చర్లు నేను పూర్వకాలంలో మీ తాత ముత్తాతల వాళ్ళు కూడా ఇలాగే కర్మ చేసి ముక్తులయ్యారు, నువ్వు కూడా వాళ్ళని ఆచరించి ముక్తులు కా. అంటే ఇదేదో కొత్తగా నేను చెప్తున్నది కాదు. అంటే కృష్ణుడంతటి వాడు ఏం చెప్తున్నాడంటే, ఇది నా సొంతమైనది ఏం కాదు, పురాతన కాలం నుంచి ఈ విద్య ఉన్నది, నష్టపోయినటువంటి ఆ విద్యను మళ్ళా నువ్వు నా స్నేహితుడు కనుక భక్తుడు కనుక చెప్తున్నాను అన్నాడు. కింకర్మకిమ కర్మేతి కవి యోగ్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి అద్యా స్వామోక్షసే శుభాత్. ఇంతకీ కర్మ అంటే ఏమిటి అనేది పండితులకే అర్థం కావదు, అంచేత నేను మీకు చాలా సులభంగా అర్థమయ్యేది చెప్తున్నాను అని చెప్పటం మొదలెట్టాడు. కర్మోన్యతి కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చెవి కర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణోగతి. ఈ కర్మ యొక్క రూపాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము, కర్మ అంటే ఏంటో తెలియాలి, వికర్మ అంటే ఏంటో తెలియాలి, అకర్మ అంటే ఏంటో తెలియాలి అని కర్మ గురించి చెప్తానని చెప్పి ఇంకో మూడు పడేశాడు నెత్తి మీద. గురువులతో వచ్చే గొడవ అదే. పైన శ్లోకంలో ఏం చెప్పాడు, కర్మ అంటే ఏంటో చెప్తానన్నాడు అని అబ్బే కర్మ అంటే చెప్పి చెప్తే నీకే అర్థం కాదు, కర్మ అంటే ఏమేం తెలియాలి, మూడు రకాలైనటువంటి కర్మ తెలియాలి నీకు, కర్మ అకర్మ వికర్మ తెలియాలి. ఇంకా ఏం చెప్పాడు, గహనా కర్మణం ఒకటి, అది కూడా చాలా గూఢంగా ఉంటుంది, చాలా రహస్యంగా ఉంటుంది కర్మ గురించి అని సింపుల్ గా చెప్పేస్తాను. నేను కనుక కంగారు పడబాసు దానికి ఏం చెప్పాడు చూడు, కర్మణ్యకర్మ చెప్పే కర్మ చేస్తూ కూడా అకర్మ ఉంది అందులో, అంటే కర్మ లేదు అని ఎవడైతే చూడగలుగుతాడు. మీరు అర్థం చేసుకోండి అంతే, మన్ని మీకు అర్థం అవుతే అర్థం, నాకేం అర్థం అవుతుంది. కర్మని అకర్మయ పరిచే అంటే ఏంటి, కర్మని అకర్మయ పరిచే, పని చేస్తున్నాడు కానీ అక్కడ అకర్మ అంటే పని జరగటం లేదు అని ఎవడైతే చూస్తాడు. అకర్మణిక కర్మయ, అకర్మలో ఏం చూస్తాడు, కర్మని చూస్తాడు. సబుద్ధిమాన్ మనుష్యేసి, వాడు మనుష్యుల్లో నిజమైన బుద్ధిమంతుడు. సయుక్త కృష్ణ కర్మ, వాడు నిజమైనటువంటి యోగి. అంటే కర్మలో అకర్మ చూడాలి, అకర్మలో కర్మ చూడాలి. ఇంతకి వికర్మ ఎక్కడ పోయిందో అది చెప్పలేమల్లా, లేదు చెప్పడం చెప్పలేదు వికర్మ. ఎస్ సర్వే, నేనేం దాకలేదు, ఆయన దాకా కృష్ణ చెప్పలేదు అది. ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం సమాహు పండితంబుధ. ఇప్పుడు గాలికి ఏదైనా గుడ్డ కదులుతూ ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉందా లేదా, లేదు కదా, కర్మ ఉందిగా అక్కడ, కానీ అది కర్మ చేస్తుందా చేయటం లేదా అది, అదే అనమాట. అర్థమైందా, అదే అనమాట. యక్ష సర్వేషం ఆరంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం సమాహు పండితంబుధ. ఈ జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఎవడైతే అన్ని కర్మలను మండించేసుకుంటాడో వాడు నిజమైనటువంటి పండితుడు. అగ్నిలో జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఎవడు తన కర్మలను ఆహుతి చేస్తాడో వాడు నిజమైనటువంటి పండితుడు. ఆ పాండిత్యం వచ్చాక వాడు కర్మలు ఎలా చేస్తాడు పైన చెప్పాడు, యక్ష సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత, రెండు ఉండకూడదు వాడు చేసేటటువంటి పనులు. ఒకటి కామము డిజైర్ ఉండకూడదు, రెండవది సంకల్పం ఉండకూడదు. ఈ రెండు లేకుండా ఎవడైతే తన కర్మలన్నింటినీ కూడా జ్ఞానము అనేటటువంటి అగ్నిలో ఆహుతి చేసేస్తాడో వాడు నిజమైనటువంటి పండితుడు. తత్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తోనే రాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తి నైవ కించిత్ కరోతి సహ. అంతేత కర్మఫలాలను వదిలేసి నిత్య తృప్తంగా, ఏ వచ్చినా రాకపోయినా నేను తృప్తిగానే ఉంటాను అనేటటువంటి భావనతో నిరాశ్రయ, ఆశ్రయము లేకుండా ఉండాలి. ఆశ్రయము లేకుండా ఉండాలి అంటే అర్థం ఏంటి, ఇల్లు లేకుండా ఉండాలి దేహి ఆశ్రయం. ఇప్పుడు కొన్ని శ్లోకాలు భగవద్గీతలో మనం డీప్లోకి వెళ్ళొద్దు, అది ఒక జానర్కి వదిలేద్దాం. మనం చేయగలిగేది మాత్రమే ఏదో చేద్దాం తప్ప ఇలాంటి గందరగోళంలో పడ్డాం అనుకోండి, మనం జ్ఞానులు అయిపోయాం అనే భ్రమ వస్తుంది తప్ప ఆ స్థితి రాదు. ఇంకేత ఆ స్థితి వస్తే నువ్వు ఇక్కడ ఉండకూడదు, రోడ్డు బయట ఉందని అది చేయలేం కదా మనం. అంటే ఏంటి, నిజంగా భగవద్గీత అర్థమైపోతే దాని తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళకూడదు. మరేం చేయాలి, మీరు ఏం చేస్తాం, నేను చేసేది ఏం లేదు, చేసేది వాడు చేస్తాడు, వాడేం చేయలేదు అనుకోండి, కూర్చుంటాం అంతే. మరి అది చేయండి, చేయగలమా మనం, మరి ఎందుకు ఆ డిస్కషన్ అని చెప్పి మనం టైం వేస్ట్ చేయండి. అక్కడ తత్వ కర్మ ఫలాసంగం నిత్య తృప్తో అని రాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తి నైవ కించిత్ కరోతిస. అలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి, కామము సంకల్పము వదిలేసి జ్ఞానాగ్నిలో కర్మలన్నింటినీ కూడా బూడిద చేసుకున్నటువంటి వ్యక్తి పనులు చేస్తున్నప్పటికీ కూడా దానిలో వాడు అంతుకోడు. నిరాశీర్య చిత్తాత్మ చిత్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ మాప్నోతి కల్పితం. ఏ విధమైనటువంటి ఆశ లేకుండా చిత్త సర్వ పరిగ్రహ, దేన్ని పరిగ్రహించకుండా అన్నిటినీ వదిలేస్తూ శరీరంతో ఏ పని వాడు చేసినా కూడా ఆ పని వాడికి అంటదు. ఎదురు చాలా సంతృష్టి ఇంకదంతా అనేసరి వల్ల మళ్ళా కృష్ణుడికి ఏం కనిపించింది, కాంక్రీట్ కూడా కనిపించింది. ఎవరి మొహంలో? అర్జున మొహంలో ఏ అర్థం లేదు, మార్చేసి చెప్తున్నారు అనేసరి కల్లా మాట మార్చేస్తాడు. మళ్ళా కృష్ణుడు మాత్రం రియల్లీ వెరీ గుడ్ టీచర్. ఈ కాలంలో ఉండుంటే బెస్ట్ టీచర్ అవార్డు, బెస్ట్ యూనివర్సల్ టీచర్ అవార్డు ఇచ్చేదేమో. ఏం చెప్పాడు, ఇంకదంతా వద్దులేనికి కర్మాలు కర్మ అకర్మ సంకల్ప కామ సంకల్ప వర్గితం జ్ఞానాభిభక్త కర్మ ఇవంతా వద్దులే. ఎద్దరు చాలా అది సంతృష్టితో ద్వంద్వాతీతో సరహా ఏది లభిస్తే దాన్ని ఒప్పించుకో. ఎదురు చాలా ఏదొస్తే అది, ఇదొచ్చింది అది రాలేదు అని ఏం కోరుకోకు. ద్వంద్వాతీతో ద్వంద్వాలకి అతీతంగా ఉండు. విమత్సర కోపం తెచ్చుకోకు ఎవరి మీద. సమసిద్ధావసిద్ధవిత జరిగినా పని ఓకే, పని దొరకకపోయినా ఓకే అన్నావు అనుకో, అప్పుడైనా నువ్వు కర్మని దాటిస్తావు అన్నాడు. సింపుల్గా ఇచ్చాడు కదా, ఇది మనం పట్టుకుందాం. ఎదురుచ్చ లాభ సంతృష్టితో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధవిత అంటే మూడు కండిషన్స్ అక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటి అంటే సంతృష్టి. సంతృష్టి అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఉన్న దాని కంటే ఇంకా నాకేదో కావాలి అని కోరుకోవద్దు. ముందు ఆ స్థితికి రా నువ్వు. అది మనం చేయగలం. కష్టం అనిపించినా బాధ అనిపించినా అది మనం చేయలేని స్థితి మాత్రమేం కాదు. అందులో ముఖ్యంగా మనకి లేనిపోని కోరికలు నెత్తి మీద పెట్టుకుని బాధలు తెచ్చుకుంటున్నాను తప్ప, లేకపోతే మనకి అసలు బాధ ఉంది, హాయిగా తిండి తినొచ్చు, టీవీ చూసుకుంటూ ఉండొచ్చు, నిద్రపోవచ్చు. మీలో తిండి తిని టీవీ చూసుకుని నిద్రపోగలగా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఉద్యోగం చేస్తే లాభం లేదండి, మాకు 10 మంది వెళ్ళి కాళ్ళు కొట్టుకోవాలండి, లేకపోతే మా తిండి గడవదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదుగా. ఇంకా మేము మిగతా బాధలు అంటే ఏంటి, ఇంకా మేము కొనిపెట్టుకున్న బాధలు, నాకు అది రాలేదు, నాకు ఇది లేదు, నాకు ఇది రాలేదు, నాకు ఇది రాలేదు, పుచ్చుకో. దానికి ఏం చేస్తాడు కృష్ణుడు అంటాడు, బాబు నువ్వు ఈ భగవద్గీత క్లాసులో ముఖ్యంగా ఒంగోలులో చిత్తద్వీపంలో రామకృష్ణ చెప్తుంది వింటున్న వాళ్ళందరికీ అసలు ఏమీ అసలు ఈ పని పాట ఏం అక్కర్లే వాళ్ళకి, దే ఆర్ హ్యాపీ. ఎదురు చాలా సంతృష్టం ఎలా ఉన్నారు ఇంకా వాళ్ళు. ఇంకా అనవసరంగా పిచ్చి పిచ్చి కోరికలు ఏం కోరుకోకండి, నువ్వు లభించిన దాంతో తిని పడుకోండి. శ్లోకం మారిపోయింది 22. రెండవది ఏంటి, ద్వంద్వాతీతో ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అంటే అర్థం ఏంటి, మీకు అంతా కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు సుఖంగా ఉన్నా లేకపోయినా పక్కవాడు మీరు సుఖంగా ఉండాలని ఇమేజ్ మీరు కలగజేస్తే మీరు చాలా ఆనందం. ఇంక చెప్పింది మీకు అర్థమైందో లేదో, మీరు కష్టపడుతూ ఉండండి, మీకే అభ్యంతరం లే. పక్కవాడు మీరు చాలా సుఖంగా ఉన్నారనే భ్రమ వాళ్ళకి మీరు కలిగించగలిగారు అనుకోండి, మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అది వద్దన్నాడు. ద్వంద్వం అంటే అది, నువ్వు సుఖంగా లేవు కానీ పక్కవాడికి సుఖంగా ఉండాలి అనేటటువంటి భ్రమ కలిగింది అనుకో, అంటే దాన్ని ఏం చెంటాడు, మొగుడు కుట్టినందుకు కాదు, ఆ బాధలు వద్దన్నాడు. చూడకపోతే మీకు బాధ లేదు కదా, చూడలేదు అనుకో. అర్థమవుతుందా ద్వంద్వం అంటే ఏంటో? మనం తెచ్చుకున్నది ఏమంతా, వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, నేను ఇచ్చేద్దాం అనుకున్నాను, నేను వచ్చేద్దాం అనుకున్నాను, నేను అలా అందాం అనుకున్నాను అంటే మనం అనుకున్నదేగా కదా. నువ్వనుకునే భగవంతుడు నిలబడితే భగవంతుడు పాపం ఏం చేస్తాడు, నిన్ను అవుట్ అనుకోమన్నాడు. అంచేత ఏంటి, ద్వంద్వాతీతో విమత్సర ఇతరుల మీద ద్వేషం, వాడికి ఉంది కనుక నాకు కావాలి. మాత్సర్యం అంటే అది, ఈ మాత్సర్యంలోనూ తేడా ఏంటి అంటే వాడికి ఉంది కనుక నాకు లేదని ఏడుపు మాత్సర్యం, వాడికి ఉంది నేను కూడా పొందాలి అని కష్టపడగలగటం సాధన. వాడికి ఉందని ఏడవచ్చు కానీ ఏడ్చిన ఉందని ఏడతే తప్ప వీడు కష్టపడ్డ మళ్ళా వాడికి 80 మార్కులు వచ్చేసాయి, నాకు రాలేదు, సాయిగా 180 ప్రయత్నాలు చేసేసి కొట్టేస్తున్నాను. ఈ 180 ప్రయత్నాలు చేసే టైంలో వాడు ఆ రెండు ఫార్ములాలు కడదా పడితే వాడికి 90 మార్కులు వస్తాయి. తేడా అర్థమైందా, ఎందుకు ఇక్కడ భక్తి లేకుండా చేస్తున్నాను, జ్ఞానం లేకుండా చేస్తున్నాను ఈ కర్మలు. తేడా అర్థమైందా? అంతేత కర్మ యాక్చువల్ గా అకర్మే. అది ఇందాక చెప్పిన దానికి రెండవ ఉదాహరణ చెప్తున్నాను నేను. ప్రాణం లేనిది కదిలితే యాక్చువల్ గా అకర్మ అది. మీకు ఎలా కనిపిస్తోంది? కర్మ అని. ఇక్కడ వీడు చదవటం లేదు కానీ కర్మ చేస్తున్నాడు, రివర్స్ అయింది. అకర్మలో కర్మ అవుతుంది. అది బెటర్, అది బెటర్. కానీ నాకు కావాలని ఏడు అంటే కదా, నాకు కావాలని సాధన చేయాలి, ఇంకా అస్తుంది. కానీ బెటరేనే, నాకు కావాలని ఏడుపిస్తే పని చేస్తాం. ఇతరులకు ఉందని ఏడుస్తే పని చేయం, కానీ మనకు కావాలని ఏడుస్తే పని చేస్తాం. కరెక్ట్గా చేయాలి. సమసిద్ధావ సిద్ధ విచ. ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నువ్వు కోరుకున్నావు, పని చేస్తున్నావు, సక్సెస్ అవుతావో అవ్వో గ్యారంటీ లేదు, సక్సెస్ అవుతావు. సిద్ధి రావచ్చు, సిద్ధి అవ్వచ్చు, అయినా కూడా నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే ఇది మూడు, ఈ మూడు నువ్వు చేసుకో. కర్మ, ఇది కర్మ, కర్మ, కర్మ నేను అందులో ముంచేయటం, అది ఇందులో ముంచేయటం, జ్ఞానాది పెద్ద కర్మను, కామ సంకల్ప వర్జితం, అదంతా నువ్వు చేయొద్దు. ఇది చేయండి. గత సంఘర్ష ముక్తస్య జ్ఞాన వస్తుత చేతస యజ్ఞం చేత కర్మ సమగ్రం ప్రబలీయతే. ఇదంతా మాకు అక్కర్లేదు, ఒక చిన్న మాటలో చెప్పు అంటే, నువ్వు చేసేటటువంటి పని యజ్ఞీయ కర్మ అవుతే అవన్నీ కూడా ప్రబలీయతే, అవి నీకు బాధకరంగా మారవు. యజ్ఞ కర్మ అన్నది ఎందులో చెప్పాడు? మూడో అధ్యాయంలో చెప్పాడు. బ్రహ్మార్పణం బ్రహ్మదే బ్రహ్మాది నవ బ్రహ్మణాహుతం బ్రహ్మ ఇవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. మనకు అర్థం కాని శ్లోకాల్లో అదొక శ్లోకం. దైవమేవా పరేయజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్నామ పరేయజ్ఞం యజ్ఞ నైవోపజిహ్వతే. ఇది మనకు అర్థం కాదు. దీని తర్వాత అర్థం అవుతుంది. శ్లోత్ర అర్థం కాదు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, అగ్నిని నేనే, బ్రహ్మను నేనే, ప్రసాదాన్ని నేనే, నిజని నేనే, ఆహుతి వేస్తున్నవాడిని నేనే అంటే ఏమర్థమైంది మనకి? అర్థమైందా? అంతెంత దాటిస్తున్నది. కానీ ఇక్కడ మనకు అర్థం అవుతుంది చూడండి. 26 శ్రోత్రాదీనింద్రియాణ్యన్య సంయమాగ్నిశ జిహ్వతి శబ్దాదీని శాన్యన్య ఇంద్రియాగ్నిశ జిహ్వతి. యజ్ఞకర్మ ఎలా చేయాలో అని చెప్తూ మనకి 5 రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ ఇంద్రియాలు ఎందుకు పనిచేస్తున్నాయి? ఈ ఇంద్రియాలు అంటే నాకు మాట ఎందుకు వినిపిస్తోంది? నేను చెప్పింది మీకు ఎందుకు వినిపిస్తోంది? ముందు మనం బతికి ఉన్నాం కనుక. ఇంకా మనం చెప్పిపోతే ఇంద్రియాలన్నీ ఉన్నా కూడా పనిచేయవు కదా. ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఇంద్రియాలన్నీ పనిచేయటానికి బేసిస్ ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ అంటే మనలో ఉన్నటువంటి చేతనం. నువ్వు వినటానికి ఆ బ్రహ్మే కారణం. కానీ ఇంద్రియం ఆ వస్తువుని చూసి పట్టుకోవాలి, కర్మేంద్రియం. కానీ కర్మేంద్రియానికి యాక్టివిటీ ఏంటి? బ్రహ్మేంద్రియానికి కూడా కారణం అవడం బ్రహ్మేగా. బ్రహ్మ ఉంటేనేగా ఈ చేతులు కదిలేవి. అంటే హవన సామగ్రి నీ కంటికి కనిపిస్తుంది, అది బ్రహ్మ. ఆ హవన సాధనం నువ్వు చేస్తూ ఎత్తావు, అది బ్రహ్మ. ఆ అగ్ని ఎవడు రగిల్చాడు? నువ్వు రగిల్చావు అంటున్నావు, కానీ నీలో ఆ బ్రహ్మ లేకపోతే నువ్వు రగిల్చలేవుగా. చనిపోయిన వాడు బ్రహ్మ నేను రగిలిస్తావు. అంటే చివరికి ఏమైంది? అగ్ని చేస్తున్న అంతా కూడా బ్రహ్మే అయింది. లాజిక్ బాగానే ఉంది, అనుభూతిలోకి రావటం ఇది కష్టం. ఆ అనుభూతి ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో చూసుకోండి అని చెప్తాడు. ఇందులో శ్రోతాదీనింద్రియాణ్యన్య సంయమాగ్నిశ జుహతి శబ్దాదీని శాన్యన్య ఇంద్రియాగ్నిశ జుహతి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహతి జ్ఞాన దీపితే. ద్రవ్యయజ్ఞాస్త ప్రయజ్ఞ యోగ యజ్ఞాస్తాపరే స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాశ్చయత సంస్కృత వ్రత. ఇప్పుడు ఇందాక యజ్ఞం గురించి చెప్తున్నప్పుడు ఏమేం కావాలనుకుంటున్నాం మన యజ్ఞానికి? ముందు సన్నిధులు కావాలి. ఆ సన్నిధల్ని మండించాలి. మండించేది ఆ సన్నిధల్లో హవన సామగ్రి పుచ్చుకోవాలి మనం. ఆ హవన సామగ్రిని మంత్రాన్ని ఉచ్చరిస్తూ వెయ్యాలి, అప్పుడేగా యజ్ఞం అవుతుంది. ఏదేం కావాలి మనకి? సన్నిధలు కావాలి. ఆ సన్నిధల్లో పంటించేటటువంటి అగ్ని కావాలి. దాని తర్వాత ఆహుతులు వేయవలసినటువంటి అంటే ఏమంటారు ద్రవ్య హవన సామాగ్రి కావాలి. ఆ హవన సామాగ్రి అందులో వేసినప్పుడు నిప్పు ఆడిపోకుండా ఉండటానికి నెయ్యి కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా యజ్ఞానికి పనికొచ్చేటటువంటివే కనుక ఏమని చెప్తున్నాడు, ద్రవ్య యజ్ఞ, పుస్తకో యజ్ఞ, యోగ యజ్ఞ, సదాపరి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ యథే సంస్కృత ఉన్నత. ఈ యజ్ఞాలన్నీ కాకుండా నువ్వు పుట్టిన దగ్గర నుంచి జరిగేటటువంటి ఒక యజ్ఞీయ కర్మ ఉన్నది. యజ్ఞీయ కర్మ అన్నది మీరు మూడో అధ్యాయాన్ని చాలా సార్లు మీరు చదివితే తప్ప, యజ్ఞీయ కర్మ అనేది ఇలా ఒక క్లాస్లో చెప్పలేదు. మీరు బాగా చదువుకున్న తర్వాత కావాలనుకుంటే మనం దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఆ యజ్ఞీయ కర్మలో మనం పుట్టుకతో చేసేటటువంటి ఒక యజ్ఞం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. సహయజ్ఞ ప్రజాస్వామ్యం అని చెప్పారు కదా, మనం పుట్టుకతోనే యజ్ఞం చేస్తూ ఉంటాం. ఆ యజ్ఞం జరుగుతున్నంత వరకు నువ్వు జీవించి ఉంటావు, ఆ యజ్ఞం ఆగిపోతే నువ్వు చచ్చిపోతావు. అది ఏమని చెప్తున్నాడు, అపానే జిహ్వతి ప్రాణం, అపానవాయువులో ప్రాణవాయువుని కలుపుతున్నాడు. ప్రాణోపానం తదాపరే, దాని తర్వాత రివర్స్, ప్రాణవాయువులో అపానవాయువుని కలుపుతున్నాడు. ప్రాణాపాన గతి విరుద్ధ, ఈ ప్రాణ అపాన వాయువుల యొక్క గతిని ఆపేసి ప్రాణాయామ పరాయణ, ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళు చేసేటటువంటి యజ్ఞం ఇది. ఏంటి అక్కడ యజ్ఞం? మొదటిది ఏం చేస్తున్నాడు, అపానే జిహ్వతి ప్రాణం, అపానంలోకి ప్రాణవాయువుకి వస్తున్నాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు, ప్రాణాపానం తదాపరే, ప్రాణవాయువులోకి అపానవాయువుని కలుపుతున్నాడు. ఇవి రెండు కలిపాక ప్రాణాపాన గతి విరుద్ధ, ఈ ప్రాణాపాన వాయువుల యొక్క గతిని కనుక ఆపుకుంటే దాన్ని ప్రాణాయామము అన్నాం. మరి ప్రాణాయామం ఇప్పుడు అర్థమైందా మీకు? బాగా కన్ఫ్యూజ్ చేశాను, అందుకే అర్జునుడికి అన్ని క్వశ్చన్స్. కానీ మనం పుట్టుకతోనే చేసేటటువంటి పని అది. మనకి ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? ఐదు ప్రాణాలలో మామూలు వ్యక్తి ఉపయోగించుకునేది ఈ రెండు ప్రాణాలనే, అపాన వాయువు. ప్రాణవాయువు అంటే శరీరానికి అవసరమైంది స్వీకరించేది. అపానవాయువు ఏం చేస్తుంది? శరీరానికి అవసరం లేని తోసేస్తుంది. ఇది రెండు గుర్తుంచుకోండి. ప్రాణము అపానము అంటే ఏంటో అర్థం చేసుకుంటే అప్పుడు కానీ మీరు ప్రాణాయామాలు అవి చాలా బాగా చేసుకోలేరు. మీకు తెలియకుండానే ప్రకృతి ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. గాలి మనం లోపలికి తీసాం, గాలి లోపలికి తీల్చగానే ఏం జరుగుతుందో తెలుసా? మన శరీరంలో ఉన్నటువంటి పూర్తిగా మలినమైపోయినటువంటి రక్తము లంగ్స్ లోకి వెళ్తుంది. పూర్తిగా చెత్త చెదారము పరిపూర్ణంగా విషాక్తమైపోయినటువంటి నెత్తురు మన లంగ్స్ లోకి వెళ్తుంది. ఎక్కడి నుంచి? హృదయం నుంచి. మనం గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? హృదయంలోంచి ఈ చెడు నెత్తులు మన లంగ్స్ లోకి వచ్చిన దాన్ని ఆక్సిజన్ అందులో ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని తీసేసి మళ్ళీ మంచి నెత్తులను ఎక్కడ పంపిస్తోంది? హృదయంలోకి పంపిస్తుంది. చెడు నెత్తులు హృదయం నుంచే వచ్చింది, మంచి నెత్తులు హృదయంలోకి వెళ్తుంది. కానీ చెడు నెత్తులు హృదయంలోకి ఎలా వచ్చింది? మన శరీరంలో ఉన్నటువంటి వాటిలోంచి చెత్తాచెదారం అంతా డ్రైనేజీ లాగా మన ఈ వెయిన్స్ అంటాం, నీలి రంగులో ఉంటాయి, అందులోంచి ఆ చెత్తాచెదారం అది డ్రైనేజ్ లాగా వెళ్ళిపోయి పెద్ద సివేజ్ ఏంటి అంటే హార్ట్. మన హృదయంలో ఈ చెత్తాచెదారం అంతా చేరుతుంది, ఒక ఎడం వైపు చేరుతుంది. ఆ ఎడం వైపు చేరినటువంటి ఆ నెత్తురు లంగ్స్ లోకి వెళ్తుంది. చెడు నెత్తులు లంగ్స్ లోకి వెళ్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది వెళ్ళటానికి కారణం ఏంటి? మళ్ళా హృదయమే. ఇది ఎప్పుడైతే వెళ్ళిందో నువ్వు శ్వాస తీసుకున్నావు, శ్వాసలో లోపలికి ఏం వెళ్తుంది? ఆక్సిజన్ వెళ్ళింది. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఈ లంగ్స్ లో ప్రవేశిస్తున్నటువంటి చెడు నెత్తుల్లో ఉన్న చెడుని తను తీసేసుకుని ఆ మంచి నెత్తుల్ని అంటే ప్యూరిఫై అయినటువంటి నెత్తుల్ని మళ్ళీ ఎక్కడ పంపిస్తోంది? హృదయంలో పంపిస్తుంది. హృదయం ఏం చేస్తుంది? మళ్ళా శరీరం అంతా పంపిస్తుంది. పంపింగ్ చేసేస్తుంది శరీరంలో అక్కడ 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 ఉన్న చెత్త చెదారం అంతా మళ్ళా పోషిస్తుంది, మళ్ళా హృదయంలో తీసుకొస్తుంది. అంటే మీ హృదయం ఎంత ఆనందదాయకమైన పరిస్థితులు ఉందో, మొత్తం కుళ్ళు అంతా ఎక్కడుందంటే హృదయంలో ఉంది. అంటే మన స్వేచ్ఛనాలు ట్రీట్మెంట్ చేస్తానే ఏమంటారు, మురికి గుంటలన్నీ సెప్టిక్ ట్యాంక్ అనమాట మన ఊరే. దాని పక్కనే మళ్ళా మంచినీటి ఉంది, అది ప్రాణము అపానము అంటే అందుకు చెప్తుంది. ప్రాణము అపానము ఎక్కడున్నాయంటే మన హృదయంలోనే ఉన్నాయి. కానీ అపానము ఏం చేస్తుంది, లంగ్స్ లోకి ఆ చెత్తను నెట్టేస్తుంది. నెట్టగానే ఏం చేస్తున్నాను, శ్వాస పీల్చుకుంటున్నావు. శ్వాస పీల్చుకోగానే నీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ ఏమైపోతున్నాయి, కాలిపోతున్నాయి. కాలిపోతే ఏమైంది, మళ్ళీ ఆ మంచి నెత్తులు హృదయంలోకి వెళ్ళింది. అంటే నువ్వు పుట్టుకతో చేసే యజ్ఞం ఇది. స్వాహ ఏంటి, స్వాహ చేసావు ఆక్సిజన్, ఆక్సిజన్ వాయువుని లంగ్స్ లో స్వాహ. మంట ఎక్కడి నుంచి మండుతోంది, హృదయాల నుంచి మండుతోంది. అర్థమవుతుందా, ఈ స్వాహ అనగానే ఏమైంది, మాలిన్యాలన్నీ పోయి మంచి వాసనలు మన హృదయంలో పెళ్లి హృదయం నుంచి శరీరం అంతా వెళ్తున్నాయి. ఇది ప్రాణ అపాన వాయువుల యొక్క, దాన్నే డయాస్టాలు సిస్టోలు అంటారు డాక్టర్లు. లంగ్స్ లో వెళ్తుంది, శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇలాగా సెకండ్కి 72 సార్లు కొట్టుకుంటుంది. సెకండ్కి కష్టపడి నెలకి ఈ ఒకసారి ఇలా కట్టుకుని ఇలానే లోపల మన మిత్రుడు 6,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. నిమిషానికి 6,000 మైళ్ళు మన శరీరం. నిమిషానికి 6,000 మైళ్ళు అంటే గంటకి ఎంత స్పీడ్ ఊహించుకోండి. ఇంత మ్యాజిక్లు మనం చేసేసుకుంటున్నా మనకేం తెలియదు. అంచేత నువ్వు కర్మ చేస్తున్నావా లేదా, గంటకి 6,000 మైళ్ళతో పని జరుగుతోంది, నువ్వు ఆ కర్మ, శరీరంలో కర్మ జరుగుతుంది. అది ఆ యాంగిల్లో కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని నువ్వు గాలి తీసుకుంటున్నప్పుడు శ్వాసతో పాటు నువ్వు కావలసిన పదార్థాన్ని కూడా తీల్చేసుకుంటే నీ కోరికలు తీరిపోతాయంటారు. అది ఎలా తీల్చుకోవాలో అన్నది నేర్చుకోవాలి మీరు. అంతేటప్పుడు నువ్వు ఎక్కడికి ఏం వెళ్ళక్కర్లేదు, నీ కోరిక తీర్చుకోవటానికి నువ్వేమీ చేయక్కర్లే. నువ్వేం కావాలనుకుంటే అది నీ దగ్గరికే వస్తుంది. అది కానీ కండిషన్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్నదే అకర్మ. అకర్మ అంటే ఏంటి, నీకు తెలియదు ఇది జరుగుతుంది, నువ్వు గాలి పీల్చుకుంటున్నావు. నీ అదృష్టం అంతా నీకు తెలియకుండా ఇదంతా జరిగిపోతుంది. కానీ ఓ 40 ఏళ్ళు 50 ఏళ్ళు జరిగిన తర్వాత న్యాచురల్ గా హార్ట్ వీక్ అవుతుంది. ఎందుకు వీక్ అవుతుంది, దానికి పని చేసేదానికి రెస్ట్ ఇవ్వటం లేదు మనం హార్ట్కి. హార్ట్కి రెస్ట్ ఇవ్వటం ఎలాగో మనకి తెలియదు. హార్ట్కి రెస్ట్ ఇస్తే సూపర్ రెస్ట్ అయిపోతుందని భయం మనకి. కానీ ప్రాణాయామం యాక్చువల్ గా చేసేది ఏంటంటే హార్ట్కి రెస్ట్ ఇస్తుంది. అసలు చేసేటటువంటి పని అది. కానీ నేను ప్రాణాయామం క్లాస్ తీసుకోవటం లేదు, కానీ మీకు అర్థం అవుతే దీన్ని ఉపయోగించుకోగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ నువ్వు పీల్చుకున్న గాలి తీసేసి మళ్ళీ నీకేం చేస్తుంది, పరిశుభ్రమైనటువంటి నెత్తులు ఇస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఆ పరిశుభ్రమైనటువంటి నెత్తులలో నీకు కావలసిన సువాసనను కలుపుకోవచ్చుగా. నువ్వు పరిశుభ్రమైన నీరు ఉంది, అందులో రోజు వాటర్ కలుపుకుంటే రోజు వాసన ఇస్తుంది, జాస్మిన్ కలుపుకుంటే. అలాగే నీ శ్వాస ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ కోరికల్ని కలుపుకుని నువ్వు శ్వాస ద్వారా పీల్చుకోగలిగితే మిగతా పని నీ నెత్తరే చేస్తుంది, నువ్వేం చేయగలవు. కానీ అది ఎలాగా ఇక్కడ చెప్పాడు చూసుకోండి, అది ఏమైనా అర్థం అవుతుందేమో. అపానయజు హరి ప్రాణం ప్రాణోపానం తథా పరే ప్రాణాపానగతి విధ్వా ప్రాణాయామ పరాయణ అపరే నీతాహార ప్రాణాన్ ప్రాణేషి జుహ్వతి సర్వే చేతి యజ్ఞ విధు యజ్ఞ చతుర కల్మిత. ఇవన్నీ కూడా యజ్ఞాలే, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ జ్ఞానయజ్ఞ సదాపరే ప్రాణాయామ యజ్ఞము, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి యజ్ఞాలు. యజ్ఞ శిష్టాం తపజో యాంతి బ్రహ్మ సనాతనం. ఈ యజ్ఞ విధానము తెలిసి ఎవడైతే జీవిస్తాడో వాడి కోరికలన్నీ తీరిపోతాయి. నాయం లోకోస్త యజ్ఞ కుటుంబం ఎక్కడు సప్తమా. ఈ యజ్ఞ విధానం తెలియనటువంటి వాడు ఈ జీవితంలోనే సుఖపడలేడు, వాడికి ఇతర లోకాల గురించి ఏం తెలుస్తాయి అన్నాడు. అంటే చివరికి మళ్ళా మనం ఏం చేసుకోవాలి, బుద్ధిగా ప్రతి ఆదివారం యజ్ఞం చేసుకోవాలి. చివరికి అర్థమైంది అది. ఏం బహువిధ యజ్ఞ వితుత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విధితాం సర్వాన్ ఏం జ్ఞాత్వా విమోచ్యతే. ఇలాగా రకరకాలైనటువంటి యజ్ఞాలు బ్రాహ్మణులు చెప్తూ ఉంటాడు, బ్రహ్మదేవుడు చెప్తూ ఉంటాడు. దానిని నీ కర్మజ నీ కర్మతో చేసుకోవటం నేర్చుకోగలిగితే నీకు ముక్తి లభిస్తుంది. యజ్ఞాలలో రకరకాల యజ్ఞాలు చెప్తున్నాడు కదా, ద్రవయజ్ఞ, సత్వయజ్ఞ, యోగయజ్ఞ, స్వాధ్యాయజ్ఞ అని. వీటన్నిటిలోకి కూడా జ్ఞాన యజ్ఞము చాలా ఉత్తమమైనది అని చెప్తున్నాడు. మన గురువు గారు కూడా చెప్పేది జ్ఞాన యజ్ఞం తత్వద్ధిప్రని పాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానే నష్ట దర్శన. మరి యజ్ఞ విధానం అది ఎలా తెలుస్తుంది అంటే నీకు ఏం చేయమన్నది సాష్టాంగం పడునాయన తద్వద్ధి ప్రణిపాతేన సాష్టాంగం పడు పరిప్రశ్నైన రిపీటెడ్ గా అడుగుతూ ఉండు. దాని తర్వాత సేవయ, ఈ మూడు నీకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నీకు ఈ జ్ఞానం వస్తుంది. విద్యాత్వాన పునర్మోహం ఏమం యాసి పాండవ ఏన భూతాన్య శేషేన దర్శాత్మన్న ధ్రువమై. అప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ భయపడుతున్నట్టు నేను ఈ యుద్ధం చేయను, నా చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, గాండీవన్ చేతుల నుంచి పెడుతుంది అన్నాను, నీకు బలం ఉంటుంది, నువ్వు బాగా యుద్ధం చేయగలుగుతావు. అతి చేతి అదేనా, అతి చేతసి పాపేభ్య పాపే సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానం త్వరేనేవాసి. ఇప్పుడు ఈ జ్ఞానం కనుక నీకు వచ్చి యజ్ఞ విధానం తెలుసుకుని చేయగలిగితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరిలోకి కూడా నువ్వు పరమశ్రేష్టమైన పాపివి అయినా. అంటే ఏంటి, నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ జ్ఞానము అనేటటువంటి పడవ మీద కూర్చుని నువ్వు దాటివేయగలవు. వేదాంశ సమిగ్ని భస్మ శాస్త్రులు తేర్జున జ్ఞానాజ్ఞాన కర్మాణి భస్మ శాస్త్రులు తేర్చద ఏ విధముగా ప్రజ్వలించున్న అగ్ని కత్తెలను బూడిదగా కాల్చివేయను అదే విధముగా జ్ఞానం అనే అగ్ని సకల కర్మలను భస్మం చేయుచున్నది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్సయోగ సంసిద్ధిం కాలేన ఆత్మని నిందితి. కనుక ఈ సంసారంలో జ్ఞానము వలె పవిత్రము గావించున్నది నిస్సందేహముగా మరేది లేదు. ఆ జ్ఞానమును ఎంతో కాలము నుండి కర్మయోగము ద్వారా సిద్ధాంతకరణ మానవుడు తనంతట తానే ఆత్మయందు పొందుతున్నాడు. శ్రద్ధామాల్లవతే జ్ఞానం కర్తర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాంశ్రాంతి మచిరేనాది గచ్చతే. ఈ జ్ఞానం రావటానికి కావలసినటువంటి ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే శ్రద్ధ. అజ్ఞ శ్రాద్ శ్రద్ధ దానశ్చ సంశయాత్మాది నశ్యతే నాయం లోకోస్తి నపురో నశం సంశయాత్మన. కానీ ప్రశ్న వేసుకుంటూ ఇది చేయాలా అది చేయాలా అని సాధన చేయకుండా చేస్తే ఏమీ లాభం లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్ఛిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిబంధ జనంజయ. ఈ కర్మయోగ విధానమును అనుసరించి సకల కర్మలను పరమాత్మయందు అర్పించేందును ఎవడు వివేకము ద్వారా సకల సందేహములను నశింపజేసుకును అంతఃకరణమును వశము గావించుకునని అటువంటి పురుషుల్ని కర్మలు బంధించవు. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృష్టం జ్ఞానాశనాత్మన చిత్రైన సంశయం యోగం ఉత్తిష్ట భారత. అంచేత వివేక రూపమనేటటువంటి జ్ఞానంతో ఈ కర్మలన్నింటినీ చిందించి యుద్ధము చేయుటకు నువ్వు నిద్రలే. ఇంకా ఇంకా ఈ నాలుగో అధ్యాయంలో దేని గురించి చెప్తున్నాడు, జ్ఞాన యోగం గురించి చెప్తున్నాడు. మూడో అధ్యాయంలో ఏం చెప్పాడు, రెండో అధ్యాయంలో మొదటి అధ్యాయంలో. ఇంకొక మొదటి అధ్యాయం మనకి ఏంటనుకుంటుంది, విషాద యోగం అంటే ఏమిటి, విషాదం ఏంటి అంటే నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నా కూడా నేను అనుకున్న ఫలితాలు రావటం లేదు. నేను బుద్ధిగా జాగ్రత్తగా ఆలోచించి పని ఇలా చేస్తూ ఉన్నా కూడా పెద్ద లాభం వస్తుంది అని అనిపించటం లేదు. అదేగా మనకు అనిపిస్తుంది, అదే అర్జున విషాద యోగం. దానికి శ్రీకృష్ణుడు అందజేసినటువంటి విధానం ఏంటి, సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో బేసిక్గా అతను చెప్పేది ఏంటి అంటే నీలో నీ కోరికలన్నీ తీర్చగలిగేటటువంటి నీకు అన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి ఆత్మ అనే ఒక పదార్థం ఉన్నది. అది ముందు నువ్వు ఆ జ్ఞానాన్ని నీ మనసులో నాటుకో. అచ్చేద్యోయం అదాహ్యోయం అఖిలేద్యో అశ్యోష్యేవచ దాన్ని అగ్ని మండించలేదు, నీరు కలపలేదు, ఎండించలేదు. అలాంటి ఒక శక్తి నీలో ఉంది అని ముందు నువ్వు ఒప్పుకో దాన్ని. దాన్ని ఏమంటాడు? ఆత్మ అంటాడు. దాన్ని ఏమంటాడు? సాధించడానికి ఒక మానసిక స్థితి నీకు రావాలి. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యోభవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థు నిర్యోగ క్షేమాత్మ అని నువ్వు పెద్ద లిస్ట్ ఇచ్చి ఆఖరికి నీ యోగక్షేమాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఆత్మ నీలోకి దిగుతుంది. చెప్పడం తేలికేగా, దింపటం కష్టం కదా. ఎలా దింపుతాం? కర్మతో దింపుతాం, సాధనతో దింపుతాం. సాధన అంటే కర్మ. అంచేత ఈ సాంఖ్య యోగంలో భగవంతుడు మనలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి ఆత్మను గుర్తించటానికి చెప్పే విధానం ఏంటి అంటే యజ్ఞము నేర్చుకో. యజ్ఞము సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు జరిగేటటువంటి మొత్తం ప్రక్రియ యజ్ఞమే. అందులో ప్రకృతిలో జరిగేటటువంటి అన్ని రకాల యజ్ఞాలకి సాంకేతికంగా మనం చేసేటటువంటి యజ్ఞము మీకు నేర్పుతూ ఉంటుంది. దానికి నేను మీకు ఉదాహరణ ఇచ్చాను. ఇంజనీర్గా కానీ డాక్టర్గా కానీ ప్రాక్టికల్స్ మనం చేసినప్పుడు తెలిసి చేస్తాం, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది అంతే కదా. కానీ అది ఎందుకు చేస్తాం? రేపు నిత్య జీవితంలో వెళ్ళినప్పుడు తెలియని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనటానికి ఈ ట్రైనింగ్ పనికొస్తుంది. అంచేత మనం ప్రతిరోజు యజ్ఞం చేసుకోవాలి. పూర్వకాలంలో అయితే 3 కోట్ల నిత్యాగ్నిహోత్రం అని చేసి సిద్ధిస్థాయి యువత ఏం చేశాడు? నిత్యాగ్నిహోత్రమే ధ్వని పెట్టించాడు. ఏకంగా ధ్వని అంటే యజ్ఞమే. అది యజ్ఞకర్మగా మీకు అనిపించటం లేదు, ఇంకేంటే దాని ధ్వని అంటున్నాను నేను. గురువు గారు ఏం చేశారు? అంత ధ్వని అదంతా నేను ఎక్కడ పెడతాను అని ఒక ఖండ దీపాన్ని వెలిగించారు. ఏది వెలిగించినా అక్కడ టెక్నిక్ మీరు అర్థం చేసుకోవాలి. యజ్ఞం చేసుకున్నప్పుడు అపవిత్ర పవిత్ర దగ్గర నుంచి మొదలు పెడతాం మనం. చివరికి ఎక్కడ వరకు వెళ్తాం? విసర్జన మంత్రాలను ఏం చెప్తాం చెప్పండి. దక్షత్వం భగవన్ నగిని స్పష్టానే కుండ మధ్యత, కుండ మధ్యలో ఉన్నటువంటి నీవు మళ్ళీ నీ స్థానానికి వెళ్ళిపో. ఎక్కడుందో ఆయన స్థానం మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ వెళ్ళిపోమని చెప్తున్నావు కదా, గో బ్యాక్, వెళ్ళి ఏం చేయి మళ్ళీ. ఏంట శ్లోకం ఏం చేయాలి? నువ్వు ఇంటికి వెళ్తావు సరే బాగానే ఉంది, ఇంటికి వెళ్తే మేము ఒప్పుకోం, హుతమాదాయ దేవేభ్య మేము దేవతలకి ఇచ్చాం ఇదంతా, నువ్వు మళ్ళా పోస్ట్ మ్యాన్ లాగి ఇవంతా ఏం చేయాలి? హుతమాయ దేవేభ్య వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పేయాలి పళ్ళు. సరే పళ్ళు అప్పచెప్పేసి నువ్వు నీ స్థానానికి పో. అగ్నిత్రుడు నువ్వు చెప్తున్న మాటలు అవి. తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత ఏంటి? అగ్ని వెళ్ళిపోయిన తర్వాత దేవతల్ని కూడా పంపిస్తున్నావు అంటే అంతవరకు దేవతలు ఉన్నారు, అది కూడా మనకు తెలియదు దేవతలు ఎదుటిలో ఉన్నారని. శ్లోకాలు సరిచేస్తున్నారు మీరు, రిజల్ట్స్ అందుకని రావటం లేదు. మరి అగ్ని నువ్వు పంపిస్తున్నప్పుడు అంటావా అలా వెళ్తావా? ఇంటికి ఎవరినైనా మహానుభావుని పిలిచావు అనుకో, మా పని అయిపోయినండి మీతో అంటా, లేకపోతే గేట్ వరకు అయినా వెళ్ళి వదిలి వస్తావా? మరి మీరు ఆ వదులుతున్నట్టు నాకేం కనిపించదండి. దాని తర్వాత ఏం చెప్తున్నావు లాస్ట్న? మళ్ళా నాకు ఏదైనా కోరిక ఉంటే నేను పిలుస్తాను. మరి నేర్చుకోవటం లేదా యజ్ఞకర్మ మీరు? కానీ మీరు నేర్చుకోకపోయినా దేవతలకు అర్థమవుతుంది కదా మీ బాధని. అంచేత కోరికలు తీరిపోతాయి. యజ్ఞకర్మ మీరు తెలియకపోయినా ఎలాగా? మీరు గాలి పీల్చుకుని వదులుతూ ఉంటే అది కూడా మీ ఇష్టానుసారం మీరేం వదులుకోవటం లే అనుకుంటున్నావా? నేను గాలి పీల్చుకుంటున్నా, నేను గాలి పీల్చుకుంటున్నా, లంగ్స్ లో ఆక్సిజన్ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది. ఏ హార్ట్, నువ్వు చెడ్డ నెత్తులు పంపించి ఇక్కడికి. పంపించాక ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం, మహాయుద్ధం జరుగుతుంది. అక్కడ మంట, ఎంత మంట మండుతుందో అక్కడ. మాలిన్యాలన్నీ కాలిపోవాలి కదా. సమిత కాలితేనే కదా కార్బన్ డైఆక్సైడ్ గా మారుతుంది. మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాదంతా మనకి తెలియకపోయిన రిజల్ట్ వస్తుందండి. గురువులు అందజేసినటువంటి యజ్ఞకర్మ మీరు ఇలా చేసుకుంటూ ఉంటే రిజల్ట్ వస్తుంది. కానీ తెలిసి చేశారనుకో, ఇన్ని యజ్ఞాలు చేసుకోవక్కర్లేదేమో, ఒకే యజ్ఞంతో ఆ రిజల్ట్ వచ్చేస్తుందేమో. ప్రాణాయామం చేస్తే వచ్చే ఆరోగ్యానికి మామూలుగా గాలి పీల్చి చేస్తే వచ్చే ఆరోగ్యానికి తేడాలే. ప్రాణాయామంతో తెలిసి చేస్తావు కనుక తొందరగా ఫలితాలు వస్తాయి. మామూలు గాలి కూడా ప్రాణాయామమే, కానీ తెలియకుండా చేస్తున్నాం కనుక ఫలితాలు రావటం లేదు. అది జ్ఞానము అంటే అది నాలుగో అధ్యాయము జ్ఞానయోగ్యము లేకపోతే జ్ఞానయోగము అంటే నాలుగో అధ్యాయం కదా. మొదటిది విషాదం ఏంటి అంటే మనం ఎంత చేసుకుంటున్నా కూడా ఫలితాలు రావటం లేదు. రాకపోవటానికి కారణం ఏం చెప్తాడు సాంఖ్యయోగంలో, నీకు ఆత్మ ఉంది, ఆ ఆత్మ సర్వశక్తిమంతమైనది, ఆ ఆత్మను కనుక పట్టుకోగలిగితే ఈ చిన్న చిన్న కోరికలు ఏంటి, నువ్వు మొత్తం సృష్టిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు అనే బిరుదు ఒక స్థితి స్థాయికి ఇవ్వక్కర్లేదు, అది నీకు కూడా ఇచ్చుకోవచ్చు. మూడోది దానికి ఏం చెప్పాడు, యజ్ఞం చేసుకోవాలి. సిద్ధి స్థాయి భూమి పెట్టుకునే వాడు దేవతల ముందు అంతా దీపం వెలిగిస్తాం కదా, మనం ఎప్పుడు పూజ చేసినా దీపం వెలిగిస్తాం, అది ధ్వని యొక్క ఇంకొక రూపాయి. ధ్వని దీపం వెలిగించకపోయినా ఊదత్తులు వెలిగిస్తాం, ఊదత్తులు వెలిగించినా అగ్ని ఉంది అక్కడ. అంతే ఎక్కడో అక్కడ అగ్నిదేవుణ్ణి మనం లాక్కొస్తున్నాం. మనం ఎందుకు లాక్కొస్తున్నాం, అగ్నే దేవతలకి మనకి మధ్య ఆరాధిగా పనిచేస్తుంది. అంతేత మీరు ఆహుతులు వేసుకున్నప్పుడు ఏ మంత్రాలతో ఆహుతి వేస్తారో ఆ దేవతకి తీసుకెళ్ళిపోతాడు, అడ్రస్ అదనమాట. లక్ష్మీదేవికి వేస్తే లక్ష్మీదేవికి ఇదం అని ఎవరికి అంటావో వాడికి పోతుంది. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఏ మంత్రం చేసావో అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇదం గాయత్రి ఇదం నమం అంటే గాయత్రి దేవి వెళ్ళిపోతుంది, ఇదం బృహస్పతి ఇదం నమము బృహస్పతి వెళ్ళిపోతుంది, ఇదం ఇంద్ర ఇదం నమము ఇంద్రుడు వెళ్ళిపోతుంది. ఇంకా అది ఎక్కడ పంపించుకోవాలో తెలియాలి, అది మనకి తెలుసు, భారతీయులకు తెలుసు, విదేశీయులకి వాళ్ళకి అసలు కాన్సెప్ట్ లేదు. కానీ మనం అంటూ ఉంటాం కదా, మార్చిస్తూ ఉంటాం కదా, ఇదం మహాలక్ష్మి అయినమాను, ఇందులో లలితాదేవి అయినమాను, ఇదం మహాకాలయనమా అని. ఇంకేత మీరు కంగారు కొడితే మాకేం చేత కావటం లేదు అనుకోకండి, మీరు కరెక్ట్గానే చేస్తున్నారు. తెలుసుకొని చేయండి, జ్ఞానంతో చేయండి. అజ్ఞాన విషయాలు చేస్తున్నప్పుడు అంతేత విసర్జన అర్థమైంది, మీరు అగ్నిని పంపించేస్తున్నారు. ముందేం చేశారు, అపవిత్ర పవిత్రం అని స్టార్ట్ చేశారు. ఈ మధ్యన ఏం జరుగుతుందో ఆ యజ్ఞ విధానంలో నేను చాలా డీటెయిల్ గా రాస్తున్నట్టున్నాను, చదువుకోండి. నేను మీరు చదువుకుని అర్థం చేసుకుంటే అప్పుడు మీరు యోగులు అవుతారు, జ్ఞాన యోగులు అవుతారు. లేకపోయినా ఫలితాలు వస్తాయి, కానీ ఎలా వస్తాయి, ఇందాక నేను చెప్పినట్టే నువ్వు గాలి పీల్చుకుని వదిలితే నీ చెడు పోతుంది, నెత్తరు శుభ్రపడుతుంది. కానీ ప్రాణాయామంలో జ్ఞానంతో చేస్తున్నావు కనుక చాలా మ్యాజిక్లు ఎలా అయితే చేసుకోగలుగుతావో ఇక్కడ కూడా అదే చేసుకోగలుగుతాం. జై గురుదేవ్.